ఓం శివ నమః శ్రీకృష్ణ పరమాత్మని నమః. ఇక్కడేంటంటే 5వ అధ్యాయంలోన కర్మ సన్యాసం కర్మయోగం గురించి వారు అడుగుతుంటూ ఈ రెండు ఒకటే వేరు కాదు అని ఆయన రెండు వేరువేరుగా అనే భావంతో అర్జునుడు ప్రశ్న వేస్తే రెండు ఒకటే అని తీసుకొచ్చారు. అసలు కర్మయోగం అనేది యోగం చేయకుండా కర్మ సన్యాసం సాధ్యం కాదు సుమా అని. ఇక్కడ అలా కాకుండా ఏంటంటే రెండు ఒకటే పూర్తిగా ముద్రేసి చెప్తున్నారు. ఇప్పుడు 6వ అధ్యాయం ఆత్మ సంయోగం అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతియ స సన్యాసి ఈ సన్యాసి చ యోగి చ ననిరగ్నిర్నచాక్రియా అన్నారు. అక్కడ ఏంటంటే కర్మఫలమందు ఆసక్తి పెట్టుకోకుండా చెయ్యవలసిన కర్మ చేస్తే చేస్తూ కార్యం కర్మ కరోతి చేయవలసిన కర్మ ఏది చూసారా? అందరూ చేయవలసిన కర్మ ఏది? ఒకటి ఉంది, యజ్ఞాత్వ మోక్ష శుభార్థన ఏది తెలుసుకుంటే అశుభమైన సంసారం దాని ఆ కర్మ అంటే యోగ కర్మ. అంటే యోగం అనే కర్మ చేస్తూ బయట కర్మల యందు ఆసక్తి లేకుండా ఫలముందు లేకుండా ఉండేవాడు స సన్యాసి చ అతడే సన్యాసి, స యోగీ చ అతడే యోగి. నణిరగ్ని నచాక్రియా అంటే అగ్నిహోత్రం మానినంత మాత్రాన లేకపోతే కర్మలు చేయడం మానినంత మాత్రాన సన్యాసి కాడు సుమాని. అంటే అగ్నిహోత్రం వెలిగించు, నువ్వు ఏమైనా చెయ్యి, లేకపోతే ఏం చేసినా సరే మాపు. ఉపన్యాసం ఇస్తుంటే స్వామీజీ భిక్ష చేస్తున్నారు, భిక్ష చేసి బయటకు వచ్చారు. ఇలా ఎక్కడ భిక్ష చేయలేదు, అలాగ వింటున్నారు, తినండి స్వామి తినండి స్వామి అంటే రెండు ముద్దలు తిన్నారు. నిద్రలు తిని అలా లోపలికి వెళ్ళారు, లోపల పడుకున్నారు. నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, ఉపన్యాసం ఇస్తున్నాను, ఈ శ్లోకం చెప్తున్నాను. శుద్ధే చేతస్య తస్యేవ స్వాత్మ జ్ఞానం ప్రకాశదే తస్మాత్ యోగం త్వమే వాదు జన్మనైకేన పద్మజ అని చెప్తున్నాను. అంటే మనశ్శుద్ధి గలవానికి ఆత్మజ్ఞానం ప్రకాశం అని చెప్తున్నాను. డాక్టరు తస్యైవ తస్యైవ అత్తివానికే అని అన్నారు. అది నాకు జన్మలు మర్చిపోదు. ఇక్కడికి కూడా ప్రతి అణువులు ఉందా మాట ఏంటంటే శుద్ధే చేతస్య తస్య డాక్టరు తస్యైవ ఏవ అంటే అట్టివానికే అని చెప్పాలా అని అన్నారు. అదే అదే మిగతావన్నీ వింటున్నారు, ఎక్కడ క్లీన్ వెళ్ళిపోతుంది వారి వారి భావమే చెప్తున్నాను నేను. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే స్ట్రెస్ చేశారు, ముద్ర వేశారనమాట, గట్టి నొక్కారు ఇక్కడ. తస్యైవ అంటే అట్టివానికే అని చెప్పు అని అన్నారు. అంటే ఏంటి, యోగము చేసి సాధన చేసి మనశ్శుద్ధి చేసిన వాడికే ఆత్మజ్ఞానం ప్రకాశిస్తుంది. ఆత్మజ్ఞానం కోసం ఏం చేయక్కర్లేదని కావాలి. అది తస్మాత్ యోగం తమే వాదు జన్మనైకేన పద్మజ. ఓ శివుడు గమ్మతో చెప్తున్నారు, ఒకే జన్మలోనే ఈ జ్ఞానం జ్ఞానం కలుగుతుంది, ముందు యోగం చేయని. జనా వచ్చేస్తుంది అనమాట, ఇంకో 10 రోజుల్లో వస్తుంది. అనాశిత కర్మఫలం కార్యం కర్మ కరోతే స సన్యాసికి యోగించిన చాక్రియా. చెయ్యవలసిన యోగాన్ని చేస్తూ కర్మఫలాన్ని విడిచిపెట్టి ఎవరైతే కర్మలు చేస్తారో అటువంటి వాడి సన్యాసి. చూసారా, అక్కడ కర్మ చేసినా సన్యాసి అని చెప్తున్నా చూసారా? స సన్యాసి చ యోగి చ ననిరగ్నిన చాక్రియా, అతడే యోగి అతడే సన్యాసి. సన్యాసి అగ్నిహోత్రం ఇలాంటి కర్మలు నిత్య కర్మలు ఉన్నాయి అవి మానినంత మాత్రాన వాడు కాదు, అది చేసుకున్నా పర్వాలేదు. నచ అక్రియా అంటే కర్మలు మానకూడదు కూడాను, అంటే కర్మలు మానంత మానేసినంత మాత్రం వాడు సన్యాసి అయిపోడు, లేకపోతే అగ్నిహోత్రం మానినంత మాత్రం సన్యాసి అయిపోడు. చేసినంత మాత్రం పర్వాలేదు, చేసుకోవచ్చు, అగ్నిహోత్రం ఏంటంటే చేసుకోవచ్చు, కర్మలు మాత్రం మానకూడదు. ఎన్ని కర్మలు చేసుకున్నా యోగమనే కర్మ చేస్తూ దాని అన్నమాట అటువంటి వాడు యోగి అని చెప్పారు. ఎందుకట ఎందుకట మళ్ళీ అంత చక్క చెప్తున్నా చూడండి. యం సన్యాసమితి ప్రోహ యోగం త్వం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన. మీరేదైతే సన్యాసం సన్యాసం అనుకుంటున్నారో అదే యోగం అని తెలుసుకో. సన్యాసం వేరు కాదు, వేరు యోగం వేరు కాదు. యం సన్యాసమితి ప్రోహ ఏది సన్యాసం అంటున్నారో దాన్నే యోగం అని తెలుసుకో. ఎందుకట నహ్య సన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన, అసలు లోపల సంకల్పాలు లేకుండా ఉండేవాడు యోగి అవుతాడా? లోపల సంకల్పాలు ఏ అన్ని సంకల్పాలు లేకుండా ఉండేవాడు యోగి అవుతాడా? అంటే ఏంటి, యోగికి ఎప్పుడు సంకల్పాలు లేని స్థితి అవుతాయి, అదే సన్యాసం. చూసారా, యోగం చేస్తేనే సంకల్పాలు పోతాయి. ఆ సంకల్పం పోతే వాడు సన్యాసే. సో సన్యాసం అంటే లోపల సంకల్పాలు పోవడం కానీ బయట కర్మలు మానేయడం కాదు. అది అక్కడ ఎంత చక్కగా తీసుకొచ్చాడు చూసారా,
బయట కర్మలతో సంబంధం లేదు.
లోపల సంకల్పాలు లేకుండా కర్మ చేయొచ్చు, అదే కదా చెప్తున్నారు. నా కార్యం కర్మ కరోతి అన్నారు, అనాసరి కర్మఫలం. అసలు కర్మఫలం ముందు ఆసక్తి లేకుండా అంటే కర్మను చేస్తూ కర్మఫలం ఆసక్తి లేకుండా కనుక కదా అర్థం. అందువలన ఏంటంటే యోగము చేస్తూ బయట కర్మలు చేస్తుండి దాని సంకల్పం లేకుండా కర్మఫలం ముందు ఆసక్తి లేకుండా ఉండేవాడు వాడే సన్యాసి, వాడే యోగి. అంతేగాని మానేసినంత మాత్రాన కాదు, అలాగని యోగం అగ్నిహోత్రం చేసినంత మాత్రాన కూడా కాదు. ఏమి చేసుకోవచ్చు కానీ లోపల సంకల్పం లేకుండా ఉండాలి. ఎలాగా యం సన్యాసమితి ప్రాహ యోగి తమ యోగం తమ విద్య పాండవ నహి సన్యాస సంకల్పో యోగి భవతి కశ్చన అన్నారు. అంటే ఏంటంటే లోపల సంకల్పాలు పోగొట్టేదే యోగం, కాబట్టి అదే సన్యాసం. ఏమి అయితే ఈ యోగము ఎంతవరకు చేయాలి? సంకల్పాలు పోయినంత వరకు చేయాలని కదా అక్కడ అర్థం. యోగం ఎంతవరకు? యోగం వల్ల సంకల్పాలు పోతాయి. అయితే యోగం ఎంతవరకు చేయాలి? ఆరు రుక్షోర్ మునేర్ యోగం కర్మ కారణముచ్యతే యోగారుడస్య తస్యైవ శమ కారణముచ్యతే. అంటే ఏంటంటే మోక్షం కావలసిన వాడు మొదట యోగమే చేయాలి, ఇంకొక కర్మ కాదు. ఆరు రుక్షోర్ మునేర్ యోగం కర్మ కారణముచ్యతే, యోగం అనే కర్మ వాడికి తప్పనిసరి. ఏమి అక్కడ యోగం చేసిన తర్వాత యోగారుడస్య తస్యైవ, యోగారుడు స్థితికి వెళ్ళిన తర్వాత కర్మ అనేది ఆగిపోతుంది. శమకారణముచ్యతే అప్పుడు యోగం చేయక్కర్లేదు. యారుక్షేర్ మునేరు యోగం కర్మ కారణం వచ్చింది, మోక్షం కావలసిన యోగం అనే కర్మ అనేది అది కారణం. అది అదే దానివల్ల మోక్షం కలుగుతుంది. ఆ స్థితికి వెళ్ళిపోయాడు అనుకో, ఇక్కడికి యోగారుడ స్థితికి. యోగారుడ స్థితి అంటే ఏంటి? ఈ సంకల్పాలు లేని స్థితి వరకు యోగం చేయాలి. ఈ సంకల్పాలు పోగొట్టేది యోగమే, కాబట్టి యోగం ద్వారా సంకల్పాలు పోగొట్టితేనే యోగారుడ స్థితి అవుతుంది. అది నెక్స్ట్ శ్లోకం చెప్పబోతున్నారు చూసారా. అంతవరకు చేయాలి యోగం, తర్వాత అవసరం లేదు. ఏమి యదాహి నేంద్రియార్థేషు న కర్మ శ్వనుజజ్యతే. ఏమి సర్వసంకల్ప సన్యాసి యోగారుడు స్తదోచ్యతే. అక్కడికి వచ్చారు చూసారా. మనం భావంలోకి వెళితే గురువు గారు చెప్పింది ఏంటంటే ఇలా గుచ్చు పోసగుచ్చినట్టు వస్తాయి శ్లోకాలు ఆ భావంలోకి వెళ్ళిపోతే. యదాహి నేంద్రియార్థేషు అంటే ఇంద్రియార్థాలంటే శబ్ద స్పర్శ రూపరసగాలయందు మనసు, నా కర్మ స్వనుసజ్జతే అంటే ఇంద్రియార్థాల వైపు మనసు వెళ్లకుండా ఎవరైతే ఉంటారో వాడు కర్మ చేసినప్పటికీ కూడా ఆ స్థితిలోకి వెళ్ళాలి. ఎలాగా సర్వ సంకల్ప సన్యాసి యోగారుడ స్తదోచ్యతే. అంటే ఏంటి? యోగం చేస్తూ బయట కర్మలు చేస్తూ చేస్తున్నప్పటికీ కూడా యోగంలో పరాకాష్ఠకు వెళ్ళిన తర్వాత సంకల్పాలని స్థితి వచ్చేస్తుంది, కానీ కర్మలు చేస్తుంటాడు. అటువంటి వాడు యోగారుడ స్థితికి వెళ్ళిపోతాడు. అంటే ఏంటి? యోగారుడు స్థితికి వెళ్ళిన తర్వాత మరి యోగం చేయక్కర్లేదు, కానీ బయట కర్మలు కూడా ఇంకా చేయొచ్చు. చూసారా, చేసినట్టు చేయనట్టు మనసు లేదు కదా. ఏమి అందువల్ల ఏంటి ఇప్పుడు చెప్పుకొస్తున్నా, ఉద్ధరేది ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదేత్ ఆత్మవే శాత్మనో బంధుర ఆత్మవరి పురాత్మన. యోగ సాధన చేసిన వాడు ఏంటంటే ఉత్తుధరేత్, ఉత్తు హరేత్ పైకి తీసుకెళ్ళాలి. ఏది? ఆత్మానం ఆత్మనం అంటే తన యొక్క ఆత్మని అంటే తన యొక్క మనసుని తన యొక్క ప్రాణాన్ని మీదకి తీసుకువెళ్ళాలి. నా ఆత్మానం అవసాది ఏది? అది క్రిందకి రానీయకు. ఆత్మైవ హ్యాత్మనో బంధు, కిందకు వచ్చిందా మీదకు వచ్చిందా మీదకి వెళ్ళిందా అది బంధు అవుతుంది. ఆత్మైవ రిపురాత్మన, అదే కిందకు వస్తే నీకు శత్రువు అవుతుంది. అంటే అర్థమేంటి? మనకి ఆత్మ దైవానుగ్రహం, ఏ అనుగ్రహం అంటున్నావు ఆ అనుగ్రహం ఎప్పుడు మీదకెళ్తే, లేకపోతే అదే నీకు శాపమై కూర్చుంటుంది, శత్రువు కూర్చుంటుంది. కాబట్టి శత్రుత్వం మిత్రుత్వం అనేది ఆత్మ మీద కింద అంటే నీ ప్రాణం మీదకి వెళ్తుంది. ఇక్కడ కూడా మళ్ళీ ఏంటి, ప్రకృతే, ఆ ప్రకృతి మాత అనుగ్రహం, ఆత్మానుగ్రహానికి కాదు అక్కడ అర్థం. ఇదంతా ఆయనకేం నిర్లిప్తం, పరమాత్మకేం సంబంధం లేదు. ఆ ప్రకృతి మాత ఆది పరాశక్తి అంతా చూసారా, ఆ పరాశక్తులకు అనుగ్రహం కలుగుతుంది. ఏది? ఎప్పుడు మీదనుంటే, కిందకు వస్తే అదే శత్రువు అవుతుంది. బంధురు ఆత్మాత్మనస్త, బంధురు ఆత్మాత్మనస్య ఏనాత్మైవ ఆత్మనా జిత అనాత్మస్తు శత్రుత్వే వత్తేత ఆత్మైవ శత్రువత్ అన్నారు. శత్రువత్ అంటే శత్రువులాగే అది అయిపోతుందట పూర్తిగా. ఏది? ఈ ప్రాణం అనేది కిందకు వస్తే. ఏమి? అదే మీదకి వెళితే అది బంధువు అయిపోతుందంట. ఎవరైతే మీదకు వెళ్ళి ఏనైవ ఆత్మనా జిత తన మనసును ఎవరైతే స్వాధీనం చేసుకుంటాడో అదే తన యొక్క బంధువు అయిపోతుంది. లేకపోతే అనాత్మస్థ శత్రుత్వే ఏమి వత్తేత ఆత్మయ శత్రువత్వ, అదే శత్రువుగా పూర్తిగా శత్రువుగా అయిపోతున్నట్ట. మరి ఇంకెవరో శత్రువు లేదు, అంతకంటే శత్రువు ఎవడు లేడు ఈ భూమిలో, అంతకంటే శత్రువు ఎవడు లేడు. ఎవరంటే తన ఆత్మే. సరే, తన మనసు, మన మనసు అంటే తన ప్రాణం క్రిందకి దిగిపోతుంది, అది అయిపోతుంది. ఏమి అందువల్ల ఏంటి, జితాత్మనస్య ప్రశాంతస్య, చూసారా, జితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమాహిత సమ సుఖదేశ శీతోష్ణ సుఖదేశ తథా మానవమానయో అన్నారు. అంటే ఏంటి, ఇలాగ ప్రాణాన్ని మీదకి తీసుకు వెళ్ళిన వాడు జితాత్ముడు అవుతాడు, అంటే ఆత్మను స్వాధీనం చేసుకుని అవుతాడు. ఏమి అప్పుడు ప్రశాంతస్య ప్రశాంత మనస్కుడు అవుతాడు. పరమాత్మ సమాహిత, పరమాత్మ అప్పుడు తనకి అనుకూలంగా ఉండి తనకి అనుకూలంగా ఉంటాడు. సమాహిత ఉండి ఏం చేస్తాడు, శీతోష్ణ సుఖదుఖేషు తథా మానవ మానయు, అంటే ఈ ద్వంద్వాలన్నింటిలో కూడా తనకేమి చలనం లేకుండా ఉంటాడు. శీతోష్ణ సుఖదుఖాలు కానీ మానవ మానవులు కానీ వీటన్నింటిలో ఉంటాడు. అందువల్ల ఏంటి, ఆ మీదకి వెళ్ళిన వాడు ఏంటి, యోగ సాధన ద్వారా మనసును మీదకి తీసుకువెళ్ళి ప్రాణాన్ని మీదకి తెలిసి ఇక్కడ భూమధ్యను పెట్టిన వాడు, వాడు జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇచ్చుచ్యుతయోగి సమలోష్టాశ్మ కాంచన. ఆ పైకి సాధన తీసుకు అంటే చేసిన వాడు, యోగ సాధన చేసిన వాడు ఏంటంటే జ్ఞాన విజ్ఞాన జ్ఞానం కలుగుతుంది, అనుభవ జ్ఞానం రెండు ఉంటాయి తన దగ్గర, జ్ఞానము విజ్ఞానము, శాస్త్ర జ్ఞానము అనుభవ జ్ఞానము, ఈ రెండు ఉండి అనుభవంలోకి వచ్చాడు కదా. ఏమి అనుభవంలోకి వచ్చాడు ఏంటంటే సమలోష్టాశ్మ కాంచన. లోష్టం అంటే మట్టి, అశ్మం అంటే రాయి, కాంచనం అంటే బంగారం. ఈ మూడింటిని సమానంగా చూస్తాడట. అటువంటి వాడు యుక్తుడు అనబడతాడు, యుక్త చిత్త యోగి, యోగి అటువంటి వాడు యుక్తుడు, అటువంటి వాడిని యుక్తుడు అంటారు, అతడే యోగి. ఎలా చూస్తాడట, ఇక్కడ భూమధ్యంలోకి తన ప్రాణాన్ని తీసుకువెళ్ళిన వాడు పరమాత్మతో సమానం అయిపోయిన వాడు, వాడేంటంటే జ్ఞాన విజ్ఞానాలతో కూడుకుని ఉన్నవాడు, సమలోష్టాశ్మ కాంచన, మట్టిని రాయిని బంగారాన్ని ఒకలాగే చూసుకుంటాడంటే తనకంత ప్రకృతి అంతా ఒకటే. ఈ ప్రకృతిలో ఉండే భేదాలు మనకు తనకుండవు, పరమాత్మ స్థితిలోకి వెళ్ళిపోయాడు కాబట్టి. ఏమి అటువంటి వెళ్ళినవాడు ఎలా చూస్తాడు, మరి పైకి వెళ్ళిపోయినవాడు, సుహృన్ మిత్ర అరి ఉదాసీన మధ్యష్య దేశ బంధుషు పా సాధుష్వపి పాపేషు సమబుద్ధి విశిష్యతే. అటువంటి ఆ స్థితికి వెళ్ళినవాడు అందరిని ఒకలాగే చూస్తాడు. సుహృత్ అడగకుండా ఉపకారం చేసిన వాడు శుక్రు సుహృత్. ఏమి మిత్ర అంటే ప్రతి ఉపకారం, ఒక ఉపకారం చేసి తిరిగి ఉపకారం చేసిన వాడు మిత్రుడు, అడగకుండా ఉపకారం చేసిన వాడు సుహృత్. సుహృన్ మిత్ర అరి శత్రువు ఎందు కూడా, అంటే సుహృత్ ఎందు మిత్రుడు ఎందు అరి శత్రువు ఎందు. ఉదాసీనుడు, ఉదాసీనుడు అంటే సంబంధం లేకుండా అలాగుంటాడు, ఉదాసీనుడు అంటే న్యూట్రల్ గా ఉంటాడు, నాకేమి సంబంధం లేక ఏం జరిగిపోయినా ఉపద్రాలు ఎన్ని జరిగిపోయినా సార్ తనకేం సంబంధం లేకుండా ఉంటాడే, అటువంటి ఉదాసీనుడు ఎందు కూడాను. ఏమి మధ్యస్థు, మధ్యస్థు అంటే ఇదన్నీ కావాలంటాడు. మధ్యస్థు అంటే ఏంటి, ప్రతిదీ అందరిలోనే కలుగు చేసుకుంటాడు. ఉదాసీనుడు అంటే దేన్ని కలుగు చేసుకోడు, మధ్యస్థు అంటే అన్ని కలుగు చేసుకుంటాడు. ద్వేష్య నిన్ను ద్వేషించిన వాడి ఎందు, బంధుషు బంధువులు ఎందు, సాధువులు ఎందు, పాపులు ఎందు కూడా సమబుద్ధి విశిష్యతే. అంటే పాపులు ఎందు, సాధులు ఎందు, ద్వేషించిన వాళ్ళు ఎందు, మరి మధ్యస్థులు ఎందు, ఉదాసీనులు ఎందు, శత్రులు ఎందు, మిత్రులు ఎందు, సుహృతి ఎందు, అందరిలో కూడా అందరిని సమానంగా చూస్తారు. అందుకనే గురువు గారు అలా చూశారు కాబట్టి కొంతమంది ఇక్కడికి వచ్చి దండు మనుషులు కూడా వచ్చి చేరిపోయారు. కొంతమంది వచ్చి చేరిపోయారు వాళ్ళ స్వభావాలు కొద్ది, వాళ్ళు చేరిపోయి ఏంటంటే వాళ్ళ బుద్ధిని చూపించారు. గురువు గారు ఏం చెప్తున్నారు, జ్ఞానం చెప్తున్నారా, మోక్షం కోసం చెప్తున్నారు, అవన్నీ అక్కర్లేదు. ఇక్కడ వాళ్ళవన్నీ ఉపయోగించారు వాళ్ళ బుద్ధులన్నీ. ఏమి వారికి అవన్నీ కనపడలేదు, మనకు కనపడతాయి. ఎందుకంటే మనం దీనిలో ఉన్నాం కాబట్టి మనకు అర్థమవుతాయి. వారికి అవి తెలియలేదు, వాళ్ళు మోసగడని తెలుసు. అది తెలిసినా సరే వచ్చాను, మీ గురువు గారు నన్ను దగ్గర చేసుకున్నారు, దగ్గర చేసుకోలేదు. వారు ఆత్మరూపాలు చూశారు, ఎక్కడో పుణ్యం చేశారు కాబట్టి అక్కడ చేరావు అంతే. సో అలాగనమాట మహాత్ములు అందరూ అలా చూస్తారు. అలా చూడటమే కాకుండా ఇప్పుడు ఈ స్థితికి వెళ్ళిపోయారు, అంటే యోగి ఆ స్థితికి వెళ్తే అందరినీ చూస్తాడు. ఆ వెళ్ళే స్థితి చెప్తున్నారు ఇప్పుడు, వెళ్ళే స్థితి ఎలాంటిదని, ఏంటి, యుంజన్నేవం సదాత్మానం యోగి రహస్య స్థిత, యుంజన్నేవం సదాత్మానం యోగి రహస్య స్థిత. నిరాశీర్ ఏకాకి యతచిత్తాత్మ నిరాశీర్ అపరిగ్రహ. అంటే ఏంటంటే యోగి ఈ విధంగా సాధన చేసుకుంటూ ఏకాంతంగా కూర్చుంటాడు. రహస్యంగా అంటే ఏకాంతంగానే ఉంటాడు ఎప్పుడు.
అంటే వ్యవహారం పూర్తిగా,
మరి అదే ఇప్పుడు మనం వ్యవహారం అంటే ఈ దీనిలో అంతే ఆలయంలో సాధన అంటే పూర్తిగా మునిగిపోవడమే కాగిలిపోవడం ఇవన్నీ మరి చెప్పలేదు. ఏకాకి చెప్తున్నారు ఆ సాధన చేసే విధానం చెప్తున్నారు. ఏంటి ఇంజున్నేమం సదాత్మానం యోగి రహస్య స్థిత ఏకాంతంగా ఉంటారు. మళ్ళీ ఏంటని ఏకాకిరి యతచిత్తాత్మ నిరాశీర్ అపరిగ్రహ. అంటే ఏకాకి ఉండి సాధన చేసుకుంటూ ఈ దేని ఎందుకు కోరిక లేకుండా ఏంటి మనసును జయించడానికి కూర్చుంటారు, సాధన చేస్తారు. ఏమి సాధన? ఏకాకిరి యతచిత్తాత్మ ఇంజున్నేమం అది అవుతారు. ఆ కూర్చునే విధానం ఎలాగా? శుచోదేశే ప్రతిష్టాప్య స్థిరమాసనం ఆత్మన నాచుచ్యుతం నాతినీశం చేలాజన కుశోత్తరం. శుచి ఆ కూర్చునే స్థలం శుచిగా ఉంచుకుంటాడు. ఏమి తర్వాత స్థిరమాసనం ఆత్మన ఆసనం స్థిరంగా ఉంచుకుంటూ పెట్టుకుంటాడు. ఆ ఆసనంలో ఏంటుంటాయి? చేల అజన కుశ. కుశ అంటే దర్భలు. ఏంటి ఆ తర్వాత అజనం అంటే జింక చర్మం, తర్వాత చేల అంటే బట్ట. సో అందువల్ల ఏంటంటే ఈ విధంగా ఈ దర్భలు తర్వాత జింక చర్మం తర్వాత తెల్లని వస్త్రం వేసుకుని స్థిరంగా ఆసనం వేసుకుని కూర్చుంటారు. ఆసనం వేసుకుని ఏకాంతంగానే కూర్చుని ఏం చేస్తారు? తత్రైకాగ్రం మనఃకృత్వ యత చిత్తేంద్రియ క్రియా ఉపవిశ్వాసనే ఇంజాత్ యోగమాత్మ విశుద్ధయే. మనస్సును శుద్ధి చేసుకోవడం కోసం ఏంటంటే ఈ విధంగా ఇవన్నీ ఈ మనసును శుద్ధి చేసుకోవడం కోసం ఆసనం వేసుకుని యోగం చేసి ఏమి తత్రైకాగ్రం మనఃకృత్వ మనసును ఏకాగ్రం చేసుకుని ఏమి యత చిత్తేంద్రియ క్రియా అంటే ఈ ఇంద్రియాలన్నింటినీ క్రియలన్నింటినీ కూడా బయటికి పోనీకుండా నియమించుకొని యోగం చేస్తూ ఉంటాడు. యోగం చేస్తున్నప్పుడు ఎలా కూర్చుంటాడు? సమంకాయ శిరోగ్రీవం ధారయన్న చలం శ్రమం సంప్రేక్షన్ నాసికాగ్రం సం దిశాన అవలోకన్. ఆ చేసే విధానం ఏంటంటే ఈ ఆసనమే కాకుండా మనస్సుని అంటే శరీరాన్ని మెడని శిరస్సుని నిటారుగా ఉంచి ఏమి సమంకాయ శిరోగ్రం ధారయన్న చలం స్థిరం స్థిరంగా ఉంటూ సంప్రేక్షణ నాసికాగ్రం అంటే దృష్టిని భూమధ్యంలో బావుగా చూస్తూ ఈ బావుగా చూడడంలోనే అంతా ఉంది. అది 9వ అధ్యాయంలో చెప్పాను, నిన్న చెప్పాను చూసారా. దృష్టి పెడితేనే ఎవరికి దృష్టి కుదిరిందో వాళ్ళు యోగం చేసినట్లు. దృష్టి కుదరలేదంటే ఆ యోగం ఇంకా కుదరలేదని అర్థం. ముందు ఏంటంటే దృష్టి కుదరాలి. దృష్టి కుదరాలంటే యోగం చేసినా దృష్టి కుదురుతుంది. ఏంటి అది బాగా మీదకి వెళ్ళి వెళ్ళి చేస్తుంటే దృష్టి కుదురుతుంది. అది సంప్రేక్షణ నాసికాగ్రం బాగా చూడాలి. నాసికాగ్రం అంటే వీళ్ళందరూ ఇక్కడ అనుకుంటున్నారు నా ముక్కు కొనని, ముక్కు కొన కాదు, ముక్కు పుట్టే స్థలం. ముక్కు అంటే మొదలు, ముక్కు మొదల దగ్గర బాగా చూడ అంటే భూమధ్యం. భూమధ్యం నాసికాగ్రం లలాటం తురియం ఇవన్నీ కూడా ఒక దగ్గరే. అక్కడ సముదిశ్చా నవలోకన్ దిక్కులు చూడకుండా ఉండాలి. దిక్కులు చూడకుండా అంటే ఏంటి? కళ్ళు తెరిచి దిక్కులు చూడకూడదు. కళ్ళు మూసుకుని దిక్కులు చూడవలసిన చూడొద్దని చెప్పవలసిన పని లేదు. అక్కడ అర్థం అది సంప్రేక్షణ నాసికాగ్రం. అక్కడ దిక్కులు చూడకుండా కళ్ళు తెరిచి భూమధ్యలో తదేక దృష్టితో ఉండి సాధన చేయాలి. ఏమి అలా సాధన చేసినప్పుడు ఏమవుతా ఎలా ఉంటాడు? ప్రశాంతాత్మ విగతవి బ్రహ్మచారి వృతే స్థిత మనస్సంయమ్య మత్స్యత్వ యుక్త ఆసీత మత్పర. ఈ యోగ సాధన చేసి ఇలాగ ఏకాగ్ర చిత్తంతో ఉండేవాడు అంటే ప్రశాంతాత్మ విగతభి మరి భయం ఉండదు తనకి. అద్వైత స్థితిలోకి వెళ్తున్నాడు కాబట్టి బ్రహ్మచారి వృతే స్థిత ఆ బ్రహ్మ మందు చరింత చేసిన వాడు ఈ యోగ సాధన చేసిన వాడు ప్రశాంత మనస్కుడై మనస్సంయమ్య మనస్సును స్వాధీనం చేసుకుని యుక్త ఆసీత మత్పర అంటే యోగి అయి తనవాడు ఆత్మయంత రమిడై రతిడై ఉంటాడు సుమా. ఏమి ఇలా సాధన చేసిన వాడు ఏం చేస్తాడు? ఇంకా మళ్ళీ చెప్తున్నారు ఇంజన్యేమం సదాత్మానం యోగి విగతమల్ల నీతమానస శాంతి నిర్వాణ పరమాం మనస్తంస్థా అధిగచ్చది. అలాగ సాధన చేసిన వాడు ఏం చేస్తారంటే ఏమి ఈ విధంగా ఇంజన్యేమం సదాత్మానం యోగి నీతమానస యోగం చేస్తే ఇలాగ మనసును స్వాధీనం చేసుకున్నవాడు ఏం చేస్తారంటే శాంతిని పొందుతాడు. నిర్వాణ పరమ అంటే ఇంకేమి ఇంకా వ్యాకులత లేని మనసుతో నిశ్చలంగా ఉంటాడు. అన్నీ అది అంటాను మత్సంస్థామధిగచ్చితే నన్ను పొందుతాడు సుమాను. మరి ఇప్పుడేం చెప్పారు? ఏకాంతంగా కూర్చోవాలన్నారు, ఆసనం వేసుకోవాలన్నారు, ఎలా కూర్చోవాలన్నారు, మరి అన్ని ఆహారం గురించి చెప్పాలి కదా. ఇప్పుడు చెప్తున్నారు నా అచ్చినసస్తు యోగోస్ నచైకాంత మనసునత నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవచార్జున. ఎక్కువ తిన్నా లేదు, తక్కువ తిన్నా లేదు, ఎక్కువ పడుకున్నా లేదు, మెలకుగా అతిగా ఉన్నా లేదు, ఈ ఏది ఎక్కువన్నా లాభం లేదు. కాబట్టి యుక్తాహార విహారస్ యుక్త చేష్టస్సు కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతు దుఃఖ. ఆహారం యుక్తంగా ఉండాలి, యుక్త చేష్టస్సు కర్మసు, పనులు చేయొచ్చు కానీ అది కూడా మితంగా చేయాలి. కర్మల్లో ఉండే చేష్టలు యుక్తంగా ఉండాలి. ఎక్కువగా శ్రమ పడకూడదు, బాగా శ్రమ పడిపోతే వేడికిపోతుంది. సో అంత శ్రమ పనికిరాదు. అలాగని శ్రమ పడకుండా ఉండకూడదు, అన్నీ ఉండాలి. శ్రమ పడాలి, ఎక్కువ శ్రమ పడకూడదు, ఎక్కువ తినకూడదు, తక్కువ తినకూడదు. అలాగ ఉంటూ ఉండేవాడికి యోగం సిద్ధవుతుంటుమా. ఏమి ఆహారం నియమిస్తూ నిటారుగా కూర్చునిపెట్టి కూర్చుండి ఆసనం వేసుకుని కూర్చున్న వాడు ఇప్పుడు చెప్తున్నారు ఏమని, యదా వినియతం చిత్తం ఆత్మన్యేవర్తిష్టతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇచ్చుచ్యతే తదా. నెక్స్ట్ చెప్తున్నారు ఈ సాధన చేసిన వాడు ఎలా ఉంటాడట, యదా వినీతం చిత్తం ఆత్మన్యేవర్తిష్టతే, ఈ విధంగా ఎప్పుడైతే మనస్సుని స్థిరంగా ఆత్మయందు ఉంచుతాడో, ఏమి ఆత్మయందు ఉంచుతాడో, నిస్పృహ సర్వకామేభ్యో అంటే అన్ని కోరికలు ఎందు కూడా నిస్పృహత ఉంటాడు, ఏమీ అవసరం లేకుండా అలా ఉంటాడు, ఎందుకంటే ఆనందం పొందుతున్నాడు కాదా. యుక్త ఇచ్చుచ్యతే తదా, అప్పుడు వాడిని యుక్తుడు అంటారు. చూసారా, యుక్తుడంటే అప్పుడు యుక్తుడు అంటారు వాణ్ణి. యుక్త యోగంటే అర్థం ఏంటంటే ఈ విధంగా సాధన చేస్తూ చేస్తూ ప్రశాంత మనసుకుడే అక్కడ మనసు కదలకుండా ఎవరైతే ఉంటారో అటువంటి వాడు కోరికలన్నీ విడిచిపెట్టి ఇంకేది దేని మీద ఉండదు, ప్రచారం మీద కూడా ఉండదు. ఇంక అర్థమైందా, యోగ సాధన బాగా చేస్తే ప్రచారం మీద ఉండదు. ప్రచారం అది మన ప్రచారం కాదు, అది దానికి అది ప్రకృతి చేసుకునే ప్రచారం. అందువల్ల ఏంటంటే ఇంకేమి కాకుండా అలాగా యుక్త ఇచ్చుచ్యతే నిస్పృహ సర్వకామేభ్యో ఇవన్నీ అలాగా చేయకుంటాడు. అంటే ఏ దేని మీద కోరిక లేకుండా ప్రశాంతంగా ఉంటాడు. ఇంకెలా ఉంటాడో చెప్తున్నారు, యథాదీపో నివాతస్తో నేంగతే సోపమాస్మతాహ యోగినో యథచిత్తస్థ యుంజతే యోగమాత్మన. దీపం ఎలాగైతే కదలకుండా, గాలి లేని దీపం నివాతస్తో, గాలి లేని దీపం ఎలాగైతే కదలకుండా ఉంటుందో, నిశ్చలంగాను కొన నీరుకి తిన్నగా వెళ్తుందో, అలాగ జ్ఞాన శిఖతో కూడుకుని ఉంటాడు యోగి. తన మనసు అలాగ కదలకుండా ఆ చీక 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 అలాగ ఉండిపోతాడు. ఏమి యోగినో యథచిత్తస్థ యుంజతే యోగమాత్మన, తనలోనే యోగ సాధన చేసుకుంటూ మనసు నియమించుకుని ఉంటాడు. అక్కడ సంకల్పాలు తగ్గిపోతుంటాయి ఇంకా రాను రాను. ఏమి అలా చేసుకున్న ఏంటి మళ్ళీ చెప్తున్నారు, యత్రుపరమే యత్రుపరమే చిత్తం నిరుద్ధం యోగ సేవయ ఎత్త చైవ ఆత్మనాత్మానం పశ్చిన్ ఆత్మని తుష్యతి. అటువంటి వాడు ఏంటంటే ఈ సాధన చేస్తున్నవాడు ఏంటంటే చిత్తాన్ని ఏంటంటే ఉపరమ చేస్తున్నాడు, వెనక్కి లాగేస్తున్నాడు. ఆ వెనక్కి లాగుతున్నాడు ఏంటంటే వెనక్కి లాగి ఏం చేస్తాడంటే తనలోనే తాను ఆత్మని దర్శనం చేసుకుని ఉంటాడు ఆనందించుకుని. పశ్చిన్ ఆత్మని తుష్యతి, ఆ లోపల ఆత్మను దర్శించుకుని తుష్యతి అలాగ ఆనందించుకుని ఉంటాడట. ఎవరు ఈ విధంగా నిలకడ కలిగిన మామ దీపం, గాలి లేని దీపంలాగా మనసు పెట్టిన వాడు ఆత్మ ఆనందం అనిపించుకుని కదలకుండా ఉంటాడట. ఏమి ఆ కర్మ అక్కడ ఆత్మలోనే ఉండే ఆనందం అనిపిస్తున్నాడు చూసారా. ఆ ఆనందం ఎటువంటిదట, సుఖమాత్యంతికం యత్త బుద్ధిగ్రాహ్యం ఐతీంద్రియం వేత్తి ఎత్ర నచైవాయం స్థితశ్చలచితత్త. ఆ ఆనందం ఉందే అక్కడ ఉండే ఆనందం అత్యంతం. ఇక్కడ మరి ఇంక ఇంది అది కాదు, ఇప్పుడు మరి ఇప్పుడు సృష్టిలో అంత ఆనందం ఇక్కడ ఉండదు. ఏమి అది బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం, మనోబుద్ధి చిత్తంకారాల కంటే అతీతమైనది అతీంద్రియావస్థ. అంటే భూమధ్యం పైన ఉండేదాన్ని అతీంద్రియావస్థ అంటారు, భూమధ్యం కేంద్రం ఉండేది ఇంద్రియావస్థ, ఈ భూమధ్యం పైన ఉండేది అతీంద్రియావస్థ. అక్కడ బుద్ధి ఉంది ఒకటి ఉంది, అది ఈ బుద్ధులకు అందింది కాదు, అది బుద్ధి వేరది. అటువంటి బుద్ధికి గ్రాహ్యం అంటేది అత్యంత సుఖం బ్రహ్మానందం ఉండేది అది. ఆ ఆనందం అనిపించిన వాడు ఎలాగుంటాడట మళ్ళీ చెప్తున్నారు, యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచార్యతే తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సముచితం సనిశ్చయన యోగ యోగ అనిర్వన్న చేతస అన్నారు. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః, దేనిని పొందితే ఇంతకంటే మరి గొప్పది లేదు అని భావిస్తాడు. ఏది ఆ బ్రహ్మానందాన్ని మళ్ళీ అది పొందిన తర్వాత ఎస్మిన్ స్థితో ఉన్న దుఃఖేన గురుణాపి విచాలితే, ఎంత ప్రమాదకరమైన దుఃఖం వచ్చి పడినా సరే కలదట. ఇంకా చూసారా దీనికి టెస్టింగ్ అది. ఆ లోపల ఆనందం అనిపించిన వాడు ఏంటంటే, బయట భౌతిక సంబంధం ఎన్ని దుఃఖాలు వచ్చి పెట్టినా సరే గురునాపి ఎంత గొప్పదైనా సరే ఎంత దుఃఖమైనా సరే కదలదట. ఏమి తం విద్య దుఃఖ సంయోగ వియోగం యోగ సముజ్జిత, దుఃఖాలన్నీ లేకుండా పోగొట్టుకునే స్థితి ఏది ఉందో అదే యోగం అని తెలుసుకో అన్నారు. సనిశ్చయన యోగ వ్యో యోగ వేత్త సనిశ్చయన యోగ యోగో అన్నిర్వంచిన్న చేత సహ, అంటే చెలించని మనసు గలివాడు వాడే యోగి అని అన్నారు. చూసారా అటువంటి స్థితిలోనే యోగ సాధన చేసిన వాడు ఎటువంటి ప్రమాదం వచ్చినా సరే కదలకుండా ఉంటాడు. అలాంటి ఉండి వాడు ఎలా ఉంటాడు, సంకల్ప ప్రభవాన్ కామాన్ శక్త్వా సర్వాన్ అశేషత మనసే ఇంద్రియం గ్రామం వినియమ్య సమంతత. అంటే ఏంటంటే, సంకల్ప ప్రభవాన్ కామ తన లోపలుండే సంకల్పాలు వస్తుంటాయి, ఆ సంకల్పాలు కోరికలు వదిలిస్తుంటాయి, అవి కూడా వదిలిపెట్టేస్తాడు ఇంకా, ఎందుకంటే ఆనందం అనిపిస్తున్నాడు కాబట్టి. చక్వా సర్వాన్ అశేషత ఇంకేం ఉంచడు, ఆ తనలో ఉంచి వచ్చినవన్నీ ఏ సంకల్పాలు వస్తుంటాయి ఇవి, ఆ వస్తున్నా సరే దాన్ని పక్కన పెట్టేస్తాను, ఎందుకు నాకు ఇంకో పెద్ద పెద్ద దొరికింది కదా అని, బ్రహ్మానం దొరికింది కదా అని ఈ సంకల్పాలు వచ్చేవన్నీ కూడా పక్కన పెట్టేస్తాడు. చక్వా సర్వాన్ అశేషత మనసై ఇంద్రియగ్రామం వినియమ్న సమంతత, ఆ మనశ్చేత ఇంద్రియాలన్నీ ఆ విధంగా నియమించుకుని సమచిత్తంతో ఉంటాడు ఎవరు, ఈ యోగి. ఏమి అలా ఉండేవాడు మళ్ళీ ఇప్పుడు చెప్పుకొస్తున్నారు ఆ సాధన, ఇంకా చెప్పుకొస్తున్నారు. శనై శనై రూపరమే బుద్ధ్యా ధృతి గహీతయ ఆత్మసంస్థం మనఃకృత్వ నకించిదటి చింతయేత్. మళ్ళీ చేస్తున్నా సరే వస్తుంటాయి సంకల్పాలు, అవి వస్తుంటాయి. ఆ వస్తున్నప్పుడు ఏంటంటే రాను రాను నెమ్మదిగా శనై 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 అంటే నెమ్మది నెమ్మదిగా సంకల్పాలని పక్కలాగా తొలగిస్తూ అక్కడికి వెళ్ళిపోయి ఏమి చింతించుకుని ఉంటాడట ఆ సాధన చేసిన వాడు. ఆ చింతించుకుని ఉండడమే కాకుండా అప్పుడు కూడా వస్తుంటాయి, ఎతో ఎతో నిశ్చరత మనశ్చంచల మస్థిర్యం తతో తతో నియమ్య ఆత్మ ఆత్మన్యే వశం నయేత్ అన్నారు. సదాత్మానం వశం నయేత్ అన్నారు. ఎతో ఎతో నిశ్చరత మనశ్చంచల మస్థిరతం అస్థిరం, అస్థిరమైన మనస్సు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది, ఎతో ఎతో ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది. తతో తతో నియమ్య అక్కడక్కడి నుంచి తీసుకొచ్చి మనసును మళ్ళీ ఇక్కడ పెడుతుంటాడు సుమ, అలాగ ఉంచాలి సుమ. చూసారా ఇదంతా మన సాధన జరుగుతున్నవే ఇవి. అలాగే చేసిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు, ప్రశాంత మనసం హీనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూత కల్మషం. ఇప్పుడు ఏంటంటే పూర్తి సాధించాడు, ఇంకా సంకల్పాలు లేవు, వస్తున్న సంకల్పం తొలగించాడు, ప్రశాంత మనసుకు ఉన్నాడు. అప్పుడు దానికి ఏంటంటే రజోగుణం శాంతిస్తుందంట, రజోగుణం శాంతించి బ్రహ్మభూతమ కల్మషం కల్మషరహితమైన బ్రహ్మస్వరూపుడు అవుతాడట ఎవరు, ఈ యోగి. మళ్ళీ చెప్పుకొస్తున్నారు ఇంకా అలపై ఇంజన్యేమం సదాత్మానం యోగి విగత కల్మష ఏమి సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంత సుఖమస్తున్నతే. ఆ బ్రహ్మసుఖాన్ని అంటుకుంటాడట సంస్పర్శం, అలాగ అంటుకుంటాడట బ్రహ్మ ఆనందానికి. ఏ విధంగా తనకి ఎప్పుడైతే ఈ సుఖాలు ఇవి ఈ ఈ పాపాలు పాప దోషాలు ఇంజన్యేమం సదాత్మని సాధన చేస్తూ యోగి విగత కల్మష పాపాలను కడుక్కుంటాడు. అంటే ఇంకేమి లేదు, ఈ ప్రకృతి సంబంధించిన ఆలోచన మరేం ఉండవు, ఏకాంత మనసుతో ఉంటాడు. ఉండి ఏం చేస్తాడు, ఏమి సుఖేన బ్రహ్మస్పర్శ, ఆ బ్రహ్మస్పర్శ అంటే దాన్ని అంటుకుంటాడు, బ్రహ్మానందాన్ని అంటుకుంటాడు. అంటుకుని అత్యంత సుఖం వస్తుంటే ఆనందాన్ని పొందుతాడట. అంటే బ్రహ్మసుఖ బ్రహ్మానందాన్ని అంటుకుని అందులోకి వెళ్ళి ఆ బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటాడట. ఏమి అటువంటి ఆనందించిన వాడు మరి ఎలా ఉంటాడు, ఆనందించుకుని కూర్చుంటాడా, మళ్ళీ చెప్తున్నారు మళ్ళీ కూర్చోడు. సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాన్ని చాత్మని ఏక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శిన. అప్పుడు ఆ స్థితికి వెళ్ళివాడు చెప్తాడు ఏమని, ఎక్కడికి వస్తాడట, అన్ని జీవుల్లోనా నేనే ఉన్నాను, ఈ జీవులన్నీ నాలోనే ఉన్నాయి, అలా అనుకుని సర్వత్ర సమదర్శిన అంతా సమానమే భగవంతుడే ఉన్నాడని సమదర్శనం చూస్తాడట. ఎందుకు లోపలికి వెళ్ళినవాడు అప్పుడు ఏది చెయ్యి తనకేమండి, ఆ విధంగా చేస్తూ ఏమని చెప్పారు, యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి. చూసారా అప్పుడు ఇద్దరం ఏకమైపోయాం, ఎవరు ఆ యోగి ఆ పరమాత్మని నేను ఇద్దరం ఏకమైపోయాం. యోమాం పశ్యతి సర్వత్ర నన్ను ఎవరైతే అన్ని చోట్ల చూస్తారో, ఏమి సర్వంచ మై పశ్యతి మళ్ళీ అంతా కూడా నాలోనే చూస్తారు. ఏమి యోమాం పశ్యతి సర్వత్ర, ఎవరైతే నన్ను అందరిలో చూస్తారు అందరినీ నాలో చూస్తాడు, తస్యాహం న ప్రణశ్యామి, ఆయనకు నేనేం అపకారం చేయను, ఆయన నేనే నేను వినాశనం చేయను, సచిమేన ప్రణశ ఆయన కూడా నాకే నాశనం చేయడు అంటే ఏంటి, ఇద్దరు ఏకమైపోతాం సుమాని. చూసారా ఆ లైవ్లో చెప్తున్నారు, మీదకి వెళ్ళిన తర్వాత చెప్తున్నారు, అక్కడికి వెళ్ళిన వాడు నాకేం అపకారం చేయడు, నేను ఆయనకేం అపకారం చేయను, ఇద్దరం కలిసిపోతాం సుమాని. కలిసిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ చెప్తున్న వ్యవహారంలోకి వస్తున్నారు, మళ్ళీని ఇప్పుడు అంతా చూస్తున్నాడు, చూసిన తర్వాత మళ్ళీ వ్యవహారంలోకి వస్తున్నారు ఏమని, సర్వస్థితం సర్వభూత స్థితం యోమాం భజత్ ఏకత్వమాశ్రిత సర్వదా వర్తమానోపి సయోగి మై వర్తతే. చూసారా ఆ స్థితిలోకి వెళ్ళిన యోగి ఏం చేస్తారంటే, యోమాం పశ్యతి సర్వత్ర అంటే ఇలా చూసిన వాడు స్థితం యోమాం భజత్ ఏక అంటే అందరిలోనే ఒకలాగే ఎప్పుడైతే చూస్తాడో, యోమాం భజత్ ఏకత్వమాశ్రిత ఒక్కగానే నేను ఒక్కనే ఉన్నట్టుగా అందరిలో చూస్తాడు అటువంటి యోగి సర్వదా వర్తమానోపి, మళ్ళీ ఏం చేసినా సరే సయోగి మైవత్తతే నాలోనే ఉండి చేస్తున్నాడు. అప్పుడు వ్యవహారానికి రమ్మన్నారు, వ్యవహారం రమ్మని కాదు సర్వం అయిపోయాడు, తను అయిపోయాడు కాబట్టి తను ఏది చేసినా లేదు, అందుకంటే సర్వదా వర్తమానోపి ఎన్ని పనులు చేసినా సరే సయోగి మైవత్తతే నా ఎందే అటువంటి మానవ శివానంద పరమేశ్వరు మహాత్ములు వాళ్ళందరూ చేశారు ఆ స్థితిలోన ఏమి ఇచ్చారు అంతేగాని ముందు కాదు, అది ముందు మనం పొందవలసింది, ఇది నేను చెప్తున్నది మా అందరికి చెప్పింది అదే, మీరేదో అనుకోకండి సాధన ముందు దానిలో తరించడం నేర్చుకోవాలి, అది అవసరం మనం ఈ సాధన వస్తుంటారా, నేను మన దగ్గరకు వస్తుంటే వెళ్తారా, అవన్నీ చేస్తాను మనం ఊరికే చేసుకుని సాధన పాడు చేసుకోవద్దు, సాధన పాడు చేయడం సైట్ ట్రాక్ పెట్టేస్తుంది, ఇదేంటి ఒకసారి అహంకారం లోపలికి ప్రవేశించిందంటే నేను గొప్పవాడిని అనేశారంటే అదేంటంటే 17 అధ్యాయులు చెప్తున్నారు, సత్కార మాన పూజార్థం దంభ తపో దంభేన చైవయత్ ఏమి సకృత్వ రాజసం త్యాగం రాజసం చలమద్రుమం అన్నారు. ఒకసారి సత్కారం మాన పూజాలో ఎప్పుడైతే స్వీకరించాడో అది రజోగుణం ప్రవేశించేటంటే ఈ ఉన్నది చలనమైపోయి అద్రుమైపోయి సుమారు చెప్తున్నారు, అంతగా వార్నింగ్ ఇస్తున్నారు మనకు శాస్త్రం చెప్తుంది, నేను చెప్పడం కాదు ఏంటి, అలాగ అయిన వాళ్ళు ఆ స్థితిలో చెప్తున్నారు, ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మత. ఆ స్థితిలో ఉండే అందరిలోనే తన ఆత్మను చూస్తాడు గనక అవతలవాడు బాధ కలిగిన తన బాధ అనుకుంటాట, అవతలవాడు సుఖం కలిగిన తన సుఖం అనుకుంటాట, ఈర్ష్యాసులు లేవు కదా. అందుకే స్వామి దగ్గరకు స్వామిజీ నాకు ఉద్యోగం వచ్చింది చాలా మంచిది రా అంటే ఏంటి, వారికి వచ్చినంత ఆనంద పడిపోయేవారు ఏంటి, అదే ఒక ఆప్త దీంట్లో ఉన్నాం అనుకోండి అయ్యో బాధ కలిగిందా అనేవారు అంటే ఏంటి, వాళ్ళ సమానం అయిపోయారు, ఆత్మౌపమ్య సర్వత్ర సమంపశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మత. ఎదుటి వాడి తాలూక దుఃఖాన్ని దుఃఖంగాను సుఖాన్ని సుఖంగాను అలాగ ఆత్మదర్శనం చేసుకుంటూ తన బాధగా తన సుఖంగానే భావించిన వాడు ఏమి వాడు నాలోనే ఉన్నట్టు కదా, సయోగి పరమో మత యోగులన్నిటికంటే గొప్పవాడు తను అటువంటి యోగి. అలాగన్నీ చెప్పేశారు, యోగం ఇలా చేయాలి, ఈ చేస్తే ఇలా వస్తాడు, ఇలా మీదకి వెళ్తాడు, ఇలా ప్రవర్తిస్తాడు, ఇవన్నీ చెప్పుకొచ్చారు. చెప్పుకొచ్చింది అర్జునుడు ప్రశ్న వచ్చింది, ఇప్పుడు ప్రశ్న వచ్చింది, యోయం యోగస్థయా ప్రోక్త సామీన మధుసూదన ఏతస్యాహం నపస్యామి చంచలత్వ స్థితిం స్థిరాం. మీరు సర్వత్రా ఆత్మను దర్శించే విధముగా మీరు చెప్పారే ఈ జ్ఞానము యోగము అవన్నీ, ఏతస్యాహం నపస్యామి చంచలత్వ స్థితిం స్థిరాం, మనసు చంచలం అయిపోతుంది కాబట్టి నాకు అది అర్థం కావట్లేదు, నేను చూడలే చెప్పారు గాని, చంచలం హి మనఃకృష్ణ ప్రమాధి బలవర్ధ్రం తస్యాహం నిగ్రహం అనే వాయువు సుదుష్కరం. మనసుని వాయువుని పట్టుకోవడం బాగా మంచి ఉద్రేకపూరితం మంచి వేగవంతంగా ఉండే వాయువుని పట్టుకోవడం ఎంత కష్టమో ఆ విధంగా మనసును పట్టుకోవడం అంత కష్టం అనిపిస్తుంది, ఇది చంచలంగా ఉంది, అందువల్ల మీరు చెప్పినది అంతగా సాధ్యమే సూచనలు కనబట్టలేదు అని అర్జునుడు అన్నారు. అది ఆయన కోసం కాదు, మిగతా మానవుల కోసమని సాధకుల కోసం. ఆయన అన్న తర్వాత ఏం చెప్తారు, ఎస్ భగవాన్ వాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనత కౌంతే వైరాగ్యేన చ గృహ్యతే. నాయన నువ్వు చెప్పింది కరెక్టే, నేను ఒప్పుకుంటాను, అయితే అదేంటంటే మనస్సును స్వాధీనం చేసుకోవడం అంటే వాయువురేవ సుదుష్కరం, వాయువుని స్వాధీనం చేసుకోవడం అంత కష్టమే నిజమే, తూ అయితే అభ్యాసేన చ వైరాగ్యేన అభ్యాసేన తూ కౌంతే వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాసము వైరాగ్యం అంటే ఏంటి, అభ్యాసానికి కావలసిన వైరాగ్యం అంటేంటి, వైరాగ్యం ఎప్పుడు వస్తుంది? గురుబోధ ద్వారా విన్న తర్వాత ఇది అంతా బయట ప్రపంచం అంతా మిథ్య, అదంతా అసత్యము, దాన్ని సత్యమైన భావంతో మనం ఎందుకు వెళ్ళిపోయి కర్మ చేయాలి? కాబట్టి అది అసత్యము అని చెప్పారు గురువుగారు, మనకు అర్థం కాలేదు. అయినప్పటికీ కూడా మన ఆ భావన వారి అంత విశ్వాసం ఉంచి శ్రద్ధతోన వైరాగ్యంతోన దాని సంకల్పాలు అటు వెళ్ళనీయకుండా మనం ఏం చేయాలి? ఈ సాధన చెప్పిన చేయాలి. అందువల్ల ఏంటంటే దానికి తగిన వైరాగ్యం అభ్యాసం చేస్తే సాధ్యం అవుతుంది. మరి అంత సులువా? అది నేను చెప్పింది అంత సులువా? అసంయతాత్మనో యోగో దుష్ప్రాప ఇతిమే మతి వశ్యాత్మనాథ యథతా శక్యోవాం ఉపాయత అన్నారు. శక్యోవాప్తం ఉపాయత అన్నారు. ఆయన బ్రహ్మవిద్య కదా, బ్రహ్మవిద్య అంటే అంత సులువా? అసంయతాత్మనో యోగో దుష్ప్రాప ఇతిమే మతి, ఇంద్రియ నిగ్రహం ఇవన్నీ చేయకుండా ఉండేవాడికి ఈ యోగం అంత సులువు కాదు. వశ్యాత్మనో యథతా ప్రయత్నం చేసి ఉండేవాడికి నేను చెప్పిన ఉపాయం చేత అది సాధ్యం అవుతుంది. ఏమి మళ్ళీ చెప్పుకొచ్చారు అర్జునుడు, అన్ని బాగానే ఉన్నాయి మీరు చెప్పిన అభ్యాస వైరాగ్యాలతో అన్నిటితోనే వాళ్ళు చేస్తున్నాం, మేము అందరం చేస్తున్నాం. అయితే శ్రద్ధ యోపేతు యోగా చలితి మనసహ అప్రాప యోగ సంసిద్ధిం కాంగతిం కృష్ణ గచ్చతి. అయతి శ్రద్ధయోపేతు, యతి అంటే ప్రయత్నించేవాడు, అయతి అంటే ప్రయత్నించలేనివాడు. శ్రద్ధయోపేత, వాడికి శ్రద్ధ అయితే ఉంది కానీ ప్రయత్నం పూర్తిగా చేయలేకపోతున్నాడు. ఎందుకు? యోగా చలిత మానసహ మనసు చలించిపోయింది, ఇంకా పూర్వ సంస్కారాలన్నీ ఉన్నాయి. అందువల్ల ఇప్పుడైతే నిష్ఠలో కూర్చుంటున్నాడు కానీ వాడికి మనసు లాగేస్తుంది. అటు ఏమి అప్రాప యోగ సంసిద్ధి, అటువంటి వాడు మరి సిద్ధి పొందలేకపోతున్నాడు. కాంగతి కృష్ణ గచ్చది, ఓ కృష్ణ అటువంటి వాడి గతి ఏమిటి? ఏమి కశ్చిన్నో భయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణ ప్రతి. కశ్చిన్నోభయ విభ్రష్ట, ఒకనొకప్పుడు ఏమైనా ఉభయభ్రష్టుడు అయిపోతాడు. ఏంటి ఎలా అయిపోతాడు? చిన్నాభ్రమివ నశ్యతి, అభ్రమం అంటే ఆకాశంలో మేఘం, మేఘం గాలి వల్ల మేఘం ఎలాగైతే చంద్రవందరైపోయి నశించిపోతుందో అలాగా ఈ యోగ సాధన చేసిన వాడు ఈ సిద్ధి పొందకి ఎలా నశించిపోతాడో ఏంటి? వాడు మధ్యలో మానేశాడు కదా. ఉభయభ్రష్టుడు ఎందుకన్నారు? కర్మలు అనేది వేదాల్లో కర్మలు ఉన్నాయి, ఆ కర్మలు వదిలిపెట్టమని నీకు చెప్పాను. త్రైగుణ్యో విషయో విధ నిస్త్రైగుణ్యో భావార్జన అని అన్నారు. అది ప్రవృత్తి కర్మలు అనేక ఉన్న యజ్ఞాలు యాగాలు ఇవన్నీ ఉన్నాయి, అవి వదిలిపెట్టమని చెప్పాను. అది వదిలిపెట్టేశాడు, మీరు చెప్పింది పట్టుకున్నాడు, మీరు చెప్పింది కూడా సిద్ధి పొందలేకపోయాడు. ఇది పొందలేదు, అది పొందలేదు, మరి ప్రవృత్తిలో ఉండేవాడు వాళ్ళు అలాగనే పోతున్నాడు. వాడు అలా పోయి ఏమవుతుంది? కాస్త కాంసంత కర్మణా సిద్ధి యజంతి యశదేవత క్షిప్రం హి మనుష్యకే సిద్ధిర్భవత కర్మజాన్ని 4వ అధ్యాయం చెప్పినట్టు ఏంటంటే, ఈ మానవలోకంలో ఏ కర్మ చేసినా సరే ఫలితం వెంటనే వస్తుంది కనుక ఈ మానవులు ఏం చేస్తారంటే ఆత్మను కోరకుండా ఏవో దేవతలు పట్టుకుంటే కాస్త ఇవన్నీ కాస్త మూట ఈ భోగ మూటలు తినొచ్చు కదా అనే ఉద్దేశంతో వాళ్ళు చేసేస్తారు. అందువల్ల అది పట్టుకోవడం మానేశాడు. ఈ యోగము దాని సిద్ధి పొందలేదు. ఈ ఇంటికి జట్టు ఎవడవుతాడా ఏంటి అని ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న వేయడం కాకుండా ఇంకో ప్రశ్న వేశారు, ఏమని ఏ తన్మే సంశయం కృష్ణ చేతు అర్హ శశేషత తదన్య సంశయ్యుపపద్యతే. నా ప్రశ్న ఎటువంటిదంటే మామూలు వాళ్ళ ప్రశ్న కాదు, ఇది నేను వేస్తున్నది యోగ సంబంధించిన ప్రశ్న, ఇది యోగ సాధన సంబంధించిన ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం మన యోగీసులు అని మీరే చెప్పగలరు. తదన్య సంశయ్యుపద్యతే, నేను ఈ ప్రశ్న ఇంకెవరిని అడిగితే ఎవరికి సమాధానం చెప్పే స్తోమత లేదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు యోగులు కాదు. నేను యోగ సంబంధించిన ప్రశ్న నేను వేస్తున్నాను, మీరు యోగీశ్వరులు కనుక పరిపూర్ణ యోగత్వంలో ఉన్నారు కనుక ఆ తర్వాత గతి ఏమిటో మీకు తెలుస్తుంది కానీ ఇంకెవరు తెలుస్తుందో? అందువల్ల సంగతి ఏంటో చెప్పండి నాకు. చూసారా ఏమి వినయంగా చెప్పారు అంటే వారి అంత దయ కలిగింది చెప్పారు. ఏంటంటే పార్థ నైవేహ నాముత్ర వినాశ విద్యతే నహి కళ్యాణ కుత్కశ్చిత్ దుర్గతి తాతగచ్చది. తాత అనే పదం అంటే ప్రేమతో పిలిచిన మాట అది. తాత అంటే ఎంతో ప్రేమ. నాయన మనం అంటాం చూసారా, ఏం బాధపడకు. ఏమి పార్థ నా ఏవ ఇహ నా ఆముత్ర, ఇహ ఆముత్ర అంటే ఈ ప్రాపంచ పరంగా గాని, ఆముత్ర అంటే ఆధ్యాత్మపరంగా గాని, ఆముత్ర అంటే ఆధ్యాత్మపరంగా గాని. ఏమి వినాశస్త నవిద్యతే అంటే ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ తనకి నాశనం ఉండదు. ఎందుకు? నహి కళ్యాణకుత్ కశ్చిత్ దుర్గతిని తాతగచ్చతి అంటే ఏంటి? ఓ నాయన కళ్యాణకుత్ కశ్చిత్ దుర్గతి నగచ్చతి, అంటే ఏంటంటే నహి అని ముందు అన్నారు కదా, నహి గచ్చది అంటే ఏంటంటే మంచి పని చేసేవాడికి చెడ్డ ఫలితం ఎప్పుడైనా వస్తుందా? కళ్యాణం మంగళం శుభం, కళ్యాణం అంటే శుభాన్ని కలుగు చేసే ఈ యోగ కర్మ ఉన్నదే. ఎందుకు నేను ఎన్ని రాజ్యాలు చెప్పాను నువ్వు మళ్ళీ గుర్తు చేసుకో, ఏమని నేహాభిక్రమణాశ వస్తే ప్రత్యవాయు నైవేద్యతే స్వల్ప మద్దస్య ధర్మస్య త్రాయితో మాతో భయాత్తని అక్కడ చెప్పానే, కొంచెం చేసినా సరే మహాభయంకరమైన సంసారం రక్షిస్తున్నారే అందుకు చెప్పాను. అటువంటి యోగాన్ని చేసిన వాడికి దుర్గతి ఎలా కలుగుతుంది? దుర్గతి ఎలా కలగదో చెప్తున్నాను విను. ఎలాగ యోగ భ్రష్టు అయిన వాడు ఎలా అవుతాడు? ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వ శాశ్వతి సమాహ సుచీనాం శ్రీమతాంగేహి యోగ భ్రష్టోభిజాయతే. పుణ్యకృతాన్ లోకాన్ ప్రాప్య, అక్కడ మిగతా బయట కర్మలు యోగ భ్రష్టు ఉపభ్రష్టు అన్నా చూసారా, వాళ్ళు ఏం చేస్తారు? కొంతమంది ఉత్తమమైన కర్మలు చేసి కొన్ని కొన్ని లోకాలకు వెళ్తారు, ఆ లోకాలు కూడా తను పొందుతాడు. ఇంకా కాకుండా బ్రహ్మలోకం వరకు వెళ్తాడు. లోకానుషిత్వ బ్రహ్మలోక పర్యంతం వెళ్ళిపోయి శాశ్వతి సమాహ చిరకాలం అక్కడ భోగాలు అనిపిస్తాడు. ఏంటి మళ్ళీ తర్వాత ఆ తర్వాత ఏమని చేస్తాడు? అక్కడి నుంచి వచ్చి అక్కడికి వెళ్తే మోక్షం కలగదు. అందుకే చెప్పారు అబ్రహ్మ భవనాల్లోక పునరావర్తన అర్జున మా ఉపేచితకమంతి పురజన్మ నవిచ్చి 8 అర్జునులు చెప్తున్నారు. అది ఇక్కడ ముందు అయ్యిద్దని భావం. అది ఏమిటది? బ్రహ్మలోకం వెళ్ళినప్పటికీ కూడా నన్ను పొందితేనే నా మోక్షం పొందుతాడు, కానీ అక్కడికి వెళ్ళడు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు? శుచినాం శ్రీమతాంగేహే, శుచివంతులు శ్రీమంతులు. శ్రీమంతులు అంటే తన భోగాల కోసం భ్రష్టుడే కాబట్టి భోగాలు ఉంటాయి. శుచివంతులు అంటే అర్థం ఏంటంటే ఆత్మ సంయమం, ఆత్మని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే వాళ్ళు అటువంటి సంపూర్ణ వాతావరణంలో పుడతాడు. అంటే శుచివంతులు ఉండాలి. తన శుచి ముందు ఏంటంటే బ్రహ్మ విద్యకి శుచి చాలా అవసరం. శుచి అంటే ఊరికే కడుక్కోవడం మడిగట్టుకోవడం కాదు, ప్రతి విషయంలో కూడా ఏంటంటే ఈ ప్రపంచాన్ని దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయడం, ఇంద్రియ నిగ్రహంతో కూడుకున్నది అది. సో అది పూర్తిగా ఇంద్రియ నిగ్రహం అయితే అదే శుచి. కానీ మామూలుగా కూడా వేదాల్లో ఏంటంటే శుచి అనేది ప్రథమం, ఆచార ప్రథమ వేదో ఆచారం అనేది, ఈ శుచి అనేది మొదట అవసరం. అటువంటి శుచివంతులు భాగ్యవంతులు ఇంట్లో పుడతాడట. పుట్టి ఏం చేస్తాడు? మళ్ళీ కంటిన్యూ చేస్తాడు. ఇలా పుడతాడు ఒకడు, ఇంకోటి ఏం చేస్తాడు? ఇంకోటి ఎలా పుడతారు? అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం. ఏమి మంచి జ్ఞానుడు యోగులు, ధీమతాం అంటే జ్ఞానులు, మరి యోగులు, అటువంటి జ్ఞానులు యోగులు ఉండే కడుపులో పుడతాడట. పుట్టి ఏ తద్ధి దుర్లభతరం లోకే జన్మ ఎది దృశ్యం. ఈ విధంగా లోకంలో పుట్టడం అనేది చాలా దుర్లభం. ఏమి అంటే ఇటువంటి వాడు ఒక యోగ భ్రష్టుడు, అక్కడ యోగ సుచనాం శ్రీమతాంగి వాళ్ళ ఇంట్లో పుట్టిన వాడు ఒకడు, ఇద్దరు యోగ భ్రష్టులు ఉంటారు. ఇద్దరు వీళ్ళిద్దరు ఏం చేస్తారు? తతతం బుద్ధ సంయోగం లభతే పరుదేహికం యతతే చతతో భూయ సంసిద్ధౌ కరుణందన. వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే తత్రతం బుద్ధ సంయోగం లభతే పౌదేహికం, పూర్వదేహంలో అంటే పూర్వజన్మలో చేస్తూ భ్రష్టులు అయ్యారు కదా, ఆ దేహంలో యోగం చేస్తూ భ్రష్టులు అయిన ఆ యోగాన్ని మళ్ళీ ఏంటంటే లభతే పౌరదేహికం పూర్వజన్మలో మళ్ళీ తీసుకుంటాడట. ఏం యతతేచ తతో భూయ మరలా దాన్ని కొనసాగిస్తాడట. సంసిద్ధవు కురునందన, వాడు సంసిద్ధుడు అవుతాడు. ఓ కురునందన ఆ యోగ భ్రష్టుడు ఏంటంటే పూర్తిగా మళ్ళీ యోగంలో కొనసాగించడం సిద్ధమవుతాడు. ఆ సిద్ధం అవడమే కాకుండా తనకి ఎంత ఇది ఉంటుందంటే పూర్వాభ్యాసేన తేనైవ హ్రీతే హ్యవసోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాది వర్తతే. పూర్వాభ్యాసం వలన చేసిన దీన్ని ఆ ఆతృత జిజ్ఞాస వల్ల ఏంటంటే అయ్యో యోగం చేయలేకపోయాననే బాధ కలిగేసరికి ఈ కర్మలు చేసేవారు అయ్యో వేదాలు చెప్పిన కర్మలు చేసిన తాలూకా ఫలితం అంతా దాటిపోతాడట. అంటే అర్థం ఏంటి? తన ఎంత దానికి అర్థం మనసే ఉండదనమాట. అప్పటికి అయ్యో యోగం చేయలేకపోయినంటే దాని అర్థం ఏమిటి? మిగతా యో కర్మలు వెళ్ళే ఫలితం మీద మనసు లేదనమాట. చూసారు అక్కడ ఎంత చక్కగా తీసుకొచ్చారు. నేను చేయలేకపోతున్నాను మనసు కలిగిందంటే అర్థం ఏంటంటే ప్రపంచానికి దూరం అయిపోయాడని అర్థం, ఈ భాగాల మీద మనసు లేదని అర్థం. అది అందువల్ల అంటే ఇవన్నీ ఫలాలు దాటాడు. ఫలాలు దాటడం అంటే అర్థం ఏమిటి? ఇలాగ అనుకునేసరికి అటువైపు వెళ్ళనీయకుండా తను ఏదనుకుంటే అది వచ్చి పడిపోతుంది. అక్కడ తనకి యోగానికి ఆటంకం కలగదది. ఏదో బయట అయ్యో బాగా నాకు లేకపోయిందని బాధ కలిగాను అనుకో, ఆ బాధ వచ్చి తన యోగాన్ని చెల్లింపజేస్తుంది, చేయనివ్వదు. ఆ బాధ ఉన్నదనుకో, బాధ ఉన్నదనుకో యోగం లేకుండా చేస్తుంది అది. అటువైపు మనసు వెళ్ళిపోతుంది. అటువైపు మనసు వెళ్ళకుండా ఏది కాదు తనకు బాధ కలిగిస్తుంది అది వచ్చి లభ్యం అయిపోతుంది. అందుకు జిజ్ఞాసులపై శబ్ద బ్రహ్మాది వర్తతది. అటువంటి యోగి యోగం చేయాలి అనే బాధ కలిగేసరికి మిగతా కర్మ ఫలితం అంతా తన చుట్టూ ఉంటుందట. అక్కడ తనకేం ఆటంకం పరచు, నీకు ఇది కావాలి పళ్ళు కావాలి పళ్ళు రెడీ, అది కావాలి ఇది రెడీ, ఇవన్నీ ఉంటాయి, నువ్వేం చేయకు, నువ్వు యోగం చేసుకో
అదనమాట దాని అర్థం.
సరే అన్ని రెడీగా ఉంటాయి నీకు, భౌతిక ప్రపంచంలోకి నీ మనసు ఎలక్కర్లేదు, అన్ని నీ కాళ్ళ దగ్గర ఉంటాయి, అందువల్ల ఏం చేస్తావు చేస్తాడు అక్కడ ఏం చేస్తాడు, ప్రయత్నాద్యతమానస్తు యోగి సంసిద్ధ కిలిబిష అనేక జన్మ సంసిద్ధి తో యాతి పరాంగతే. అలాగే ఎప్పుడైతే తనకి పూర్వజన్మలో ఉండే ఆ యోగాన్ని ఆకర్షితై కొనసాగిస్తూ ఏం చేస్తాడు, పూర్వజన్మలో అనేక జన్మల నుంచి వచ్చిన పాపాన్ని కడుక్కుంటూ తాను పరమగతిని పొందుతాడు సుమా, ఆ విధంగా ఉంటాడు. అందువలన తపస్విభ్యోధికో యోగి జ్ఞానభ్యోపి మతోధిక కర్మిశ్చాధికో యోగి తస్మా యోగీ భవార్జున, తపస్సులందరూ ఈ బయట చేసే తపస్సులన్నిటికంటే యోగి గొప్పవాడు. ఎందుకు, ఆయన ఆత్మస్వరూపుడే అవుతాడు గనక. ఏమి జ్ఞానభ్యోపి మతోధిక, ఈ వీరు శాస్త్రజ్ఞానంతో ఊరికే రుబ్బుతుంటారు, అది ఇది అంత తర్కం వేదాంతం వినడంతోనే దీంతోనే పొందుద్దాం అనుకుంటారు, ఈయన దగ్గర కూడా పనికిరాదు. ఈయన దగ్గర జ్ఞానభ్యం మొత్తం కర్మ్యాదికో యోగి, ఈ వేదాల్లో చెప్పిన కర్మలు అన్నిటికంటే అధికుడు యోగి. ఏమి కర్మ్య తస్మాది యోగి భవతి నందు యోగి కమ్ము, అయితే యోగి కమ్ము అంటే యోగి యోగి నీకు ఏదైనా చేతకాన్ని పట్టుకుంటారేమో, యోగినామపి సర్వేషాం అద్గతైన అంతరాత్మనాం శ్రద్ధావాన్ భజతే యోమాన్ సమే యుక్త తమో మత. అంతరాత్మైన నన్ను తెలుసుకునే యోగం ఒకటి ఉన్నది, ఆ యోగాన్ని తెలుసుకుని దాని ద్వారా ఏంటంటే నువ్వు నన్ను సిద్ధిని పొందుతావు కాబట్టి అదే ఉత్తమైన యోగము, ఉత్తమైన యోగం నేను భావిస్తాను సుమా అని చెప్పాను. చూసారా, అంటే ఈ రెండు అధ్యాయాలు ఎలాంటివంటే యోగ సాధన, యోగం 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 నుంచే.